ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ, ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ, ಓಂ ಶ್ರೀ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿ ಮಹಾಸಮಾಧಿಕಿ ಮುಂದು ಶ್ರೀ ಸಾಯಿ ಆಶೀರ್ವಚನಾಲತೋ ಶ್ರೀ ಹೇಮಾದ್ರಿ ಪಂತ್, ಶ್ರೀ ದಾಸಗಣ ಮಹಾರಾಜುಲು ಶ್ರೀ ಸಾಯಿತತ್ವ ಪ್ರಚಾರಮು ಪ್ರಾರಂಭಿಂಚಾರು. ಆ ತರ್ವಾತ ఎందరో సాయి భక్తులు శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతూ వచ్చారు. కొందరు రచనల ద్వారా, కొందరు కీర్తనల ద్వారా, మరికొందరు ఉపన్యాసాల ద్వారా శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతున్నారు. ప్రస్తుత కాలంలో ఉపన్యాసాల ద్వారా శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతున్న సాయి భక్తులలో శ్రీ సాయికి బానిసైన రావాడ గోపాలరావు గారు ఒకరు. వీరు 1946లో శ్రీ రావాడ వెంకటరావు మరియు శ్రీమతి రావాడ వెంకటరమణమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. వీరు తమ 54వ సంవత్సరంలో భారత ప్రభుత్వ సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తన జీవితాన్ని శ్రీ సాయితత్వ ప్రచారానికి అంకితం చేశారు. శ్రీ సాయితత్వ ప్రచారంలో భాగంగా దేశ విదేశాలలో ఇంగ్లీషు, తెలుగు భాషలలో అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. వారు 2000లో అమెరికాలో చికాగో పట్టణంలోను, 2003లో ఒర్లాండో పట్టణంలో జరిగిన విశ్వసాయి భక్తుల సమ్మేళనంలో పాల్గొని ఇంగ్లీషు భాషలో ఉపన్యాసాలు ఇచ్చారు. వారు తమ ఉపన్యాసాలలో అనేక ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఉదాహరణలను, శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ హేమాద్రి పంత్ గారు తెలియజేసిన వివరాలను క్రోడీకరించుతూ మరియు తన స్వంత ఆలోచనలను ప్రస్తావించుతూ ఉపన్యాసాలు కొనసాగించడం వారి ప్రత్యేకత. సాయి సంపూర్ణ దత్తావతారం ఇప్పుడు వినండి.
ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గురుచరిత్ర ప్రాశస్త్యము శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు కలియుగములోని దత్తావతారములు.
శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు ప్రత్యేక కార్యములు నిర్వహించుటకును అవతారాలు ఎత్తుచు, ఆ అవతార కార్యక్రమములు పూర్తి కాగానే తన శరీరమును వదిలి కనుమరుగౌట జరుగుచున్నది. దత్తాత్రేయ అవతారంలో తన కార్యము లోక కళ్యాణము నిమిత్తము సర్వజనోద్ధరణకు, అజ్ఞానాంధకారమును తొలగించి ఆత్మజ్ఞానమును ప్రసాదించుటకు కృతయుగములో ప్రారంభమైన దత్తావతారము మిగిలిన 3 యుగములో కూడా కొనసాగింపబడుచున్నది. కనుక దత్తాత్రేయ అవతారము సృష్టి ఉన్నంతకాలము ఉండునదిని గ్రహించవలెను. అత్రి అనగా త్రిగుణములకు అతీతుడు, అనసూయ అనగా అసూయ లేనిది, అసూయరహితముగు మనస్సు గల సాధ్వి అనసూయాదేవి. అనసూయాదేవి మహాపతివ్రత. అనసూయాదేవి పాతివ్రత్యమును గురించిన లీలలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. అత్రి మహాముని అర్ధాంగి అయిన అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావమునకు భయపడి కొండలు శిలలతో కూడిన ఈ భూమి, ఈ ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించాయి. సర్వాన్ని తప్పింపచేసే సూర్యుడు, అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనాన్ని ఇవ్వసాగారు. వాయువు తన ప్రచండ వేగాన్ని మాని మలయ మారుతుంగా వీచేవాడు. దేవతలు కూడా తమ వలన ఆమెకు ఎట్టి కష్టము కలుగుతుందో అని భయపడేవారు. ఒకనాడు అత్రి మహాముని భార్య అయిన అనసూయాదేవిని నీరు తెమ్మని కోరారు. అనసూయాదేవి నీరు తెచ్చినప్పటికీ అత్రి మహాముని సమాధి స్థితిలోనికి వెళ్ళింది. భర్త యొక్క తపస్సులకు భంగం కలిగించరాదని అనసూయాదేవి ఆ జలపాత్రతో అత్రి మహాముని ఎదురుగా నిలిచి ఉన్నది. ఆ విధంగా 12 ఏళ్లు గడిచినవి. ఆ భార్యాభర్తలకు ఈ 12 ఏండ్లు అన్నపానీయాలు లేవు. 12 సంవత్సరాలు గడిచిన తరువాత అత్రి మహర్షి సమాధి నుండి మేల్కొని అనసూయాదేవిని చూచి ఆమె పతిభక్తికి సంతోషించినాడు. ఒకనొక సమయమున త్రిమూర్తులు తమ తమ వాహనములను అధిష్ఠించి మేరుగురికి బయలుదేరారు. వారి వాహనములు ఒక చోట తటాలను ఆగిపోయి ముందుకు కదలలేదు. తమ వాహనములు అట్లు ఆగుటకు కారణమేమని త్రిమూర్తులు చర్చించసాగారు. అంత గరుత్మంతుడు ఇచ్చట అత్రి మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ మహర్షి భార్య అనసూయ మహాపతి వ్రత. అందువలన ఎవరు ఈ ఆశ్రమం పైనుండి పోరాదు అని త్రిమూర్తులకు చెప్పినాడు. ఏమీ ఇంత శక్తి ఉన్నదా ఆ మునిపత్ని అయిన అనసూయకు అని త్రిమూర్తులు ఆశ్చర్యపడి మరి ఒక మార్గమున వెడలిపోయారు. అనసూయ యొక్క శక్తిని పరీక్షించవలని కోరిక వారికి కలిగినది. ఒకనొక సమయంలో త్రిమూర్తుల భార్యలు తమకు మించిన పతివ్రత ఈ లోకమును లేరు అని అహంకారం కలిగి ఉన్నారు. అప్పుడు ఆ ముగ్గురమ్మలకు జ్ఞానోదయం కలిగించుటకు నారదుడు ఒక ఆలోచన చేశారు. నారదుడు కొన్ని ఇనపగింజలను మొదట సరస్వతీదేవి వద్దకు తీసుకువెళ్ళి ఆమెకి ఇచ్చి వండి పెట్టమని కోరినాడు. వీటిని ఎవరూ వండలేరు అని ఆ ఇనపగింజలను సరస్వతీదేవి తిరిగి నారదుడికి ఇచ్చివేశాను. నారదుడు ఆ గింజలను తీసుకుని లక్ష్మీదేవి వద్దకు వెళ్ళినాడు. ఆ గింజలను సరస్వతీదేవి వండలేకపోయినది, మీరేనా వండి పెట్టమని అడిగినాడు. ఇనపగింజలు ఉడుకునా, ఏమైనా నేను ఈ ఇనపగింజలను ముట్టను అని తన యొక్క అసహాయతను తెలియపరిచింది లక్ష్మీదేవి. ఆ గింజలను తీసుకుని నారదుడు పార్వతి వద్దకు వెళ్ళాను. పార్వతి ఆ గింజలను తన చేతిలోనికి తీసుకుని ఈ ఇనపగింజలు ఎవరైనా వండుదురా అని తిరిగి ఇచ్చివేసినది. పతివ్రతలకు సాధ్యము కానిది ఏమీ లేదని ముగ్గురు వండి పెట్టలేకపోయినారని నారదుడు వ్యాఖ్యానించను. నారద, ఏ లోకంలోనైనా మా మువ్వురి కంటే పతివ్రతలు ఎవరున్నారు అని పార్వతి నారదుని ప్రశ్నించింది. ఆ ముగ్గురమ్మల గర్వము అణుచుటకు నారదుడు అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళినాడు. అమ్మా అనసూయ, నా వ్యాధి తగ్గుటకు ఈ ఇనపగింజలు తినవలను, కనుక ఈ గింజలను వండి పెట్టమని నారదుడు అనసూయాదేవిని కోరెను. ఆ అనసూయాదేవి ఆ గింజలను తీసుకుని వాటిని పరిశీలించకయే తన భర్తను ఒకమారు స్మరించుకుని ఎసరు పోసినది. అవి వెంటనే ఉడకగా వాటిని నారదునికి అనసూయాదేవి ఇచ్చినది. నారదుడు వాటిని తృప్తిగా భుజించినాడు. నారదుడు ఈ విషయమును ముగ్గురమ్మలకు తెలియచేసినాడు. తమకన్న మహాపతివ్రత ఉన్నదనటు వారు నమ్మలేకపోయారు. అనసూయను పరీక్షించినదే నిర్ణయించరాదని తలచి తమ భర్తలతో మీరు స్వయంగా వెళ్ళి అనసూయ యొక్క పాతివ్రత్యమును పరీక్షించండిని త్రిమూర్తులను కోరిరి. ఒక దినమున అత్రిమహాముని ఆశ్రమములు లేని సమయంలో త్రిమూర్తులు అతిథి రూపంలో అత్రిమహాముని ఆశ్రమానికి వచ్చేసరి అనసూయాదేవి వారిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు సమర్పించింది. అయ్యలారా, మీరాకచేత మా ఆశ్రమము పావనమైనది. అత్రిమహర్షి తపస్సు కోసం అడవిలోనికి వెళ్ళినారు. మీకు నేను ఏమి చేయగలనో సెలవు ఇవ్వమని కోరినది. అమ్మా, మాకు ఆకలిగా ఉన్నది, నీ భర్త ఎప్పుడు వస్తాడో తెలియదు, మాకు వెంటనే భోజనం పెట్టు అని కోరింది. అనసూయాదేవి లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి వారిని భోజనం చేయుటకు లోపలికి ఆహ్వానించింది. అప్పుడు వారు అనసూయతో, అమ్మా నీవు వివస్త్రవై మాకు వడ్డించినచో ఆహారము స్వీకరించము, లేకున్నా ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అని అన్నారు. పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యము భంగమగును. అతిథి ఆకలితో వెళ్ళిపోతే గృహస్థ పుణ్యాన్ని తపస్సును అతిథి తీసుకుని పోతాడని శాస్త్రం చెబుతున్నది. అతిథులు భోజనం చేయక వెళ్ళినా అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది అని అనసూయదేవి తలచింది. అతిథులు సామాన్యులు కారని జ్ఞానదృష్టితే ఆమె గ్రహించినది. తపోమూర్తి అయిన అత్రిమహర్షి సహచర్యమున పవిత్రులారైన తనకు భయం లేదని తలచి, అయ్యలారా మీరు కోరినట్లే వడ్డిస్తాను, భోజనానికి రండి అని వారిని లోపలికి పిలిచింది. ఆమె వారు కోరిన ప్రకారం భోజనం వడ్డించుటకు నగ్నంగా వెళ్లేసరికి ఆమె పాతివ్రత్య మహత్యం వలన ఆ త్రిమూర్తుల ముగ్గురు పసిపిల్లలైనారు, ఏడవడం మొదలున్నారు. ఆమె భావనను అనుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్తన్యము వచ్చినది. అనసూయ వస్త్రములు ధరించి ఆ బాలలను తమ ఒడిలో తీసుకుని స్తన్యపానము చేయించి ఊయల్లో పరుండబెట్టింది. అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చి ఊయల్లో నిద్రిస్తున్న బాలులను చూచి దివ్యదృష్టిచే త్రిమూర్తులుగాని తెలుసుకుని వారిని స్తోత్రము చేసెను. త్రిమూర్తులు ఆ స్తోత్రమునకు సంతృప్తి చెంది తమ నిజరూపముతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని అత్రి అనసూయులు త్రిమూర్తులను కోరరు. కొంతకాలానికి త్రిమూర్తుల అంశములు అనసూయ గర్భమును ప్రవేశించను. బ్రహ్మ అంశంతో చంద్రుడు, విష్ణు అంశంతో దత్తుడు, శివుని అంశంతో దూర్వాసుడు, అనుసూయిక ముగ్గురు పుత్రులు జన్మించిరి. ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక ఆత్రేయులని, దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. మరికొంతకాలానికి చంద్రుడు, దూర్వాసుడు తమ దివ్యాంశములను, శక్తులను దత్తాత్రేయునికిచ్చి తపస్సుకు వెళ్ళిపోయారు. కనుక త్రిమూర్తులు కృతయుగంలో అత్రి అనుసూయులకు దత్తాత్రేయుడిగా జన్మించారు. ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణ దత్తప్రభువుకు ఒక్కరికే ఉన్నది. గురుదేవ దత్త అని ప్రతివారు సంబోధిస్తారు. ఈ అవతార లక్ష్యము మానవులకు జ్ఞానాన్ని ప్రసాదించి ధర్మరక్షణ చేయుట. కనుక మానవజాతి ఉన్నంత వరకు ఈ అవతారం భూమిపై ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు 16 కళలతో విరాజిల్లుచుండు పూర్ణావతారము. దత్తప్రభువు అవధూత, నిత్య సత్యావతారము. దత్తాత్రేయుడు ప్రతిరోజు కాశీలో గంగాస్నానము చేయుచు ధ్యానము మాహురిలోను, భిక్ష కొల్హాపురిలోను, నిద్ర సహ్యాపర్వతంలోను చేయును. శ్రీ దత్తాత్రేయ స్వామి తన యందు పరిపూర్ణ విశ్వాసము లేక దర్శించు వారికి భయభ్రాంతులు కొలిపడివారు. దత్తమూర్తి బాలోన్మత్త పిశాచ రూపములు సంచరించుచుండెను. వికృత రూపమును భయపెట్టును. తొడపై అంగనను కూర్చుండబెట్టుకున్నట్లు, మద్యము సేవిస్తున్నట్లు కనిపించును. తనను దరిచేరువారు నీ భయపెట్టుచుండును. ఖండయోగము ద్వారా శరీర అవయవములను వేరువేరు చోట్ల పడి ఉండునట్లు చూపుచుండును. దత్తావతారంలో తర్వాతి అవతారం శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గురించి తెలుసుకుందాము. తూర్పు సముద్రము ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడకు 15 కిలోమీటర్ల దూరమున గోదావరి నదికి సమీపంలో గల పిఠాపురము అనే అగ్రహారంలో దత్తాత్రేయస్వామి భక్తులైన అప్పలరాజ శర్మ, సుమతి అను బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి ఒకడు గుడ్డివాడు, మరొక కుంటివాడని ఇద్దరు పుత్రులుండేరు. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. ఒక అమావాస్య రోజున వారి ఇంటికి బ్రాహ్మణులను భోక్తలుగా పిలిచి శ్రాద్ధకర్మ నిర్వహించుచుండరి. అట్టి సమయంలో వారి ఇంట వాకిట దండకమండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్షను కోరెను. శ్రాద్ధకర్మ రోజున శ్రాద్ధభోక్తలు భుజించక ముందు ఆ ఇంట ఎవరూ భుజించరాదనేది ఆచారం. అప్పలరాజ శర్మ శ్రాద్ధ కలాపంలో ఉన్నందున సుమతి వెలుపలకు వచ్చి అవధూత రూపంలో ఉన్న ఆ సన్యాసిని చూచి తమ కులదైవమైన దత్తాత్రేయునుగా తలచింది. ఆ సన్యాసి శ్రాద్ధభోక్తయ్య అయిన పరమేశ్వరుడే అని, వీరికి భిక్ష ఇచ్చిన శ్రాద్ధదేవతలు సంతోషించదరని తలచి వారికి భిక్ష ఇచ్చినది. ఆ యతీంద్రుడు తృప్తి చెంది తన నిజస్వరూపమైన దత్తాత్రేయునుగా సుమతికి దర్శనమిచ్చినాడు. తన 6 చేతులలో శంఖము, చక్రము, డమరము, త్రిశూలము, జపమాల, కమండలము ధరించి 3 ముఖములతో వెండి కొండవలె తెల్లని కాంతితో ప్రకాశిస్తున్న స్వామిని సుమతి తన జన్మ సార్థకమయ్యేలాగా ఒడలెల్ల కళ్ళు చేసుకుని ఆనందంతో పరవశురాలైనది. అమ్మా, అచంచలమైన నీ విశ్వాసమును నేను సంతోషించాను. నీవు శ్రాద్ధ బ్రాహ్మణులకు భోజనం చేయకముందు నేనే పరమేశ్వరుడనే విశ్వాసంతో నాకు భోజనం పెట్టావు. నీ కోరిక ఏమిటో చెప్పు అని దత్తాత్రేయ స్వామి సుమతిని అడిగాడు. పరమాత్మ, మీ దర్శనంతోనే నేను ధన్యురాలయ్యాను. అమ్మా అని మీరు నన్ను సంబోధించారు. మీరు ఇచ్చిన మాటను నిలుపు పెట్టుకోండి అని సుమతి వేడినది. దత్తాత్రేయ స్వామి ఆ సుమతి బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడి పూర్వం అత్రి మహర్షి కోరినట్లే ఈమె కూడా కోరినని తలచి, అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు, అతను చెప్పినట్లు నీవు చేయాలని చెప్పిరి. స్వామి, అట్టి వివేకమును కూడా మీరే అనుగ్రహించాలి. సుమతి కోరగా దత్తాత్రేయ స్వామి ఆమెను ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. సుమతీదేవి ఆనందంతో ఇంటిలోనికి వెళ్ళి శ్రాద్ధకర్మరాచరిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి జరిగిందంతా చెప్పింది. నీవు చేసిన ఈ మంచి కార్యము వలన నీవేగాక అందరము కృతార్థులయ్యామని భర్తను భర్త ఆమెను ప్రశంసించాడు. భర్తకు స్వామి ఇచ్చిన వరమును కూడా చెప్పి భర్తను ఆనందపరిచింది. సుమతి త్వరలోనే గర్భము ధరించి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పుట్టుకయే లేనటువంటి భగవంతునికి పుట్టుకనిచ్చినది. ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితిని చూచిన దైవజ్ఞులు కల్పవృక్షమే వారి ఇంట వెలిసిందని అన్నారు. ఆ బిడ్డ పాదములలో దివ్య చిహ్నములు ఉండుట వలన, తేజస్సుతో ప్రకాశిస్తుండటం వలన అతనికి శ్రీపాదుడు అని పేరు పెట్టారు. ఆ బాలునికి 8వ ఏట తల్లిదండ్రులు ఉపనయనం చేశారు. ఉపనయనం కాగానే శ్రీపాదస్వామి వేదాలు వల్లించి దత్తాత్రేయస్వామి నాతో సమానుడైన పుత్రుడు జన్మిస్తాడు ఇచ్చిన మాట ఈ లీల ద్వారా యథార్థము నిరూపించినాడు. శ్రీపాదుడు 16 ఏండ్ల వాడైనాడు. వివాహం చేయుటకు రాజశర్మ కన్యను వెతకసాగినాడు. అప్పుడు శ్రీపాదుడు తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయుటకు కన్య కొరకు అన్వేషణ చేయనవసరం లేదు. నేను యోగశ్రీ అనే ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడును గనక నాకు సంతానము లేకపోయినా నిత్యముక్తుడినే అని నిశ్చయంగా చెప్పాడు. తల్లిదండ్రులు దుఃఖించి, నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే, కాని మాకు బిడ్డవై జన్మించావు, తల్లిదండ్రులమైన మమ్ము శోకసాగరములో ముంచి వెళ్ళుట ఉచితమా అని అడిగినారు. శ్రీపాదస్వామి ఆ గురుడ్డి కుంటి అన్నలకు తన స్పర్శతో నేత్రములను పాదములను ప్రసాదించి రూపవంతలు చేశాను. తల్లి కోరికపై ఆమె భ్రాంతిని తొలగించుటకు శ్రీపాదుడు తన యథార్థ రూపాన్ని తల్లికి చూపి, అమ్మా, నీవు దర్శించుచున్న ఈ రూపమును నిరంతరము ధ్యానింపము. నీవు త్వరలో అజ్ఞానాంధకారము దాటి వార్ధక్య బాధలు లేక కైవల్యధామం పొందెదవు అని చెప్పాను. నీ ఇద్దరు కుమారులు 100 ఏండ్లు జీవిస్తారు, వంశవృద్ధి కాగలదని చెప్పి తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణలు చేసి తండ్రి అనుమతిని పొంది మాతృవందనము చేశాను. తల్లి అనుమతితో సన్యాసాశ్రమం స్వీకరించను. అంబిక అను స్త్రీకి మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని నేను ఆశీర్వదించున్నాని అని భావించి నేను ఆమెకు జన్మించి మాట నిలబెట్టుకోవాలని తలచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి శరదృతువులో ఆశ్వయుజ బహుళ దశమి హస్తానక్షత్ర సమయంలో సూర్యోదయ పూర్వము కన్యాతులాలగ్న సంధికాలంలో కృష్ణానదిలో అంతర్ధానమైరే. స్వామి అచ్చట ఇప్పటికీ దర్శన భాగ్యములు కలిగిస్తున్నారు, నిదర్శనాలు ఉన్నవి. వారు పాదుకలను వారు తపోస్థానమైన కురుపురములో ప్రతిష్ఠింపబడినవి. ఇచ్చట శ్రీపాద శ్రీవల్లభ సంస్థానము ఉన్నది. ఈ కురుపురము దత్తక్షేత్రములకు ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దీనిని కురుగుడ్డ అని కూడా పిలుస్తారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి చరిత్ర. శ్రీపాద శ్రీవల్లభుని ఆదేశ ప్రకారము అంబిక తన శేషజీవితమంతా శివపూజలో గడిపినది. కొంతకాలానికి ఆమె మరణించి మరుజన్మలో 16వ శతాబ్దంలో మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో కరంజ అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆ బిడ్డకు అంబ అని పేరు పెట్టిరి. ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణుడితో వివాహం జరిపిరి. అంబ భర్తయైన మాధవ శర్మతో కలిసి శని ప్రదోషణ శివపూజ చేయుచుండెను. ఇట్లు 16 సంవత్సరములు గడిచిన తదుపరి అంబ గర్భవతి అయ్యను. నవమాసములు నిండగా ఒక శుభముహూర్తమున ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ పుట్టిన బిడ్డ అందరి వలె ఏడవక పుట్టుకతోనే ప్రణవము ఉచ్చరించసాగాడు. జ్యోతిష్యులు ఆ బాలుడు మహాసిద్ధపురుషుడు కాగలడని, అష్టసిద్ధులు నవనిధులు వారి నంటి పెట్టుకుని ఉంటాయని చెప్పిరి. ఆ పిల్లవానికి నరహరి అని నామకరణం చేసిరి. బాలునికి తల్లిపాలు చాలనందున ఒక మేకను గాని దాదిని గాని ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు సంకల్పించిన సమయంలో ఆ బాలుడు తన చిన్నారి చేతులతో తల్లి వక్షములు స్పృశింపగా ఆమెకు స్తన్యం పాలధారులుగా పెళ్ళుబుకింది. ఎవరు ఏమని పలకరించినా నరహరి నోటి నుండి ఓం అని మాత్రమే సమాధానం వచ్చేది. 7 సంవత్సరాల వయస్సు వచ్చినను నరహరికి మాటలు రాలేదు. మూగవాడవుతాడని తల్లిదండ్రులు బాధపడసాగారు. అప్పుడు నరహరి ప్రక్కనే ఉన్న ఒక వస్తువును తాకగా అది బంగారమైన లీల తల్లిదండ్రులకు చూపించినాడు. పిల్లవాడు సామాన్యుడు కాడని, నరహరి చూపుతున్న మానవాతీత మహిమలకు చకితులవుచుండరు. తల్లిదండ్రులు బాలురకు మాటలకు రాలేదని బాధపడుడు గమనించి నరహరి సంజ్ఞలతో ఉపనయనము చేసినచో మాట్లాడగలనని సూచించను. వెంటనే ఉపనయన ముహూర్తము నిశ్చయించి పెద్దలందరి ఆహ్వానించి ఉపనయనం ప్రారంభించరు. నరహరికి అభ్యంగన స్నానం చేయించి గణపతి పూజ, పుణ్యవాచనం, నాంది విధి, చౌలనము చేసిరి. యజ్ఞోపవీత ధారణ జరిగింది. మౌంజీ బంధనం ఉనర్చరి. బ్రహ్మోపదేశమును నరహరి మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సన్యసించిన నరహరి వారితో, మీరెల్లప్పుడూ నన్నే ధ్యానిస్తూ ఉండండి, మీకు జన్మ ఉండదు. నన్ను చూడవలనని మీరు ఎప్పుడు తలంచెదరో అప్పుడు నన్ను స్మరిస్తే తక్షణమే నేను మీకు దర్శనమిస్తాను. 30 సంవత్సరాల తర్వాత మరల నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని నరహరి తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయంభరములను ధరించి చేత దండము పట్టుకుని తల్లిదండ్రులు ఊరడించి వారి అనుమతితో ఉత్తరాభిముఖుడై బయలుదేరి గ్రామస్తులు తల్లిదండ్రులను వారిని వెంబడించి కొంత దూరం వెళ్ళిరి. నరహరి వారందరికీ సంతృప్తిపరిచి వెనకకి పంపివేసి తన ఇష్టానుసారం ముందుకు వెళ్ళిపోయింది. శ్రీ నరసింహ సరస్వతిని భక్తులు శ్రీగురుడు అని పిలుస్తారు. ఇప్పుడు మనం గాణగాపుర క్షేత్ర మహిమను కూడా కొంచెం తెలుసుకుందాం. శ్రీగురుడు శిష్యులతో ఇట్లు చెప్పారు, నేను గుప్తముగా ఉండుటకు శ్రీశైలము వెళ్ళినప్పటికీ నిత్యము సంగమ స్నానం ఆచరించి మఠమున భిక్ష స్వీకరించడం, మనస్ఫూర్తిగా సేవించు వారులకు ప్రత్యక్ష దర్శనము మొసంగిదను. ఇచ్చటకు వచ్చువారు సంగమమున స్నానమాచరించి అశ్వద్ధ వృక్షమునకు ప్రదక్షిణలు సల్పి మఠమును ఉన్న నా పాదుకులను పూజించవలను. మీ అభీష్టములు తీర్చుటకు ఇచ్చటనే ఉండదని చెప్పి అందరినీ ఓదార్చి శ్రీశైల యాత్రకు బయలుదేరి స్వామిని సాగనంపి తిరిగి మఠమునకు చేరిన శిష్యులకు మఠమునందు ప్రత్యక్ష సందర్శనము శ్రీ మరలా అదృశ్యులై భక్తులకు తాను అచటడై ఉన్నట్లు శ్రీగురుడు నిదర్శనమిచ్చారు. బహుధాన్యనామ సంవత్సర ఉత్తరాయణంలో శశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, పాడ్యమీ శుక్రవారము, పుష్యమీ నక్షత్రము, బృహస్పతి కన్యారాశి ప్రవేశించే సమయంలో శ్రీగురుడు నలుగురు శిష్యులతో శ్రీశైలమున పాతాళగంగ వద్దకు చేరారు. స్వామి ఆదేశమును అనుసరించి శిష్యులు అరటి ఆకులను తెచ్చి పుష్పములచే అలంకరించి ఒక ఆసనమును సిద్ధము చేసి దానిని నీటిపై ఉంచినారు. శ్రీగురుడు శిష్యులతో ఆ పూలనావలో పాతాళగంగను దాటి మల్లికార్జునులో ఐక్యమయ్యేదరని, మీరు గృహములకు వెళ్ళండి వారికి చెప్పి చివరిగా వారితో, బిడ్డలారా, మిమ్ము నేను అనుగ్రహించి తిని లక్ష్మి స్థిరముగా మీ ఇంట ఉండును, మీ నాలుకపై సరస్వతి నిలిచి ఉండును, ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని కాచుకుని ఉండును, మీకు ప్రసాదముగా పుష్పములను పంపెదను, వాటిని స్వీకరింపుండని ఆ వారిని ఆశీర్వదించి ఆ పుష్పక ఆసనముపై నదిలో వెళ్ళుచు అదృశ్యులైరి. శ్రీ మాణిక్య ప్రభువు చరిత్ర. కళ్యాణి అను నగరము అప్పట్లో నైజాం ఇలాకాలో ఉండేది, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది. ఈ కళ్యాణి నగరము గుల్బర్గాకు 50 మైళ్ళ దూరంలో కలదు. ఈ కళ్యాణి నగరము శ్రీ మాణిక్య ప్రభువుల వారి జన్మస్థలం. ఈశ్వరనామ సంవత్సర మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు అనగా 1817 డిసెంబర్ 22వ తేదీన 2వ సంతానముగా మనోహర నాయకుడు బాయాదేవి దంపతులకు శ్రీ మాణిక్య ప్రభువులు వారు జన్మించిరి. వీరికి మాణిక్య అని నామకరణం చేశారు. రత్నారత్న అని కుటుంబంలో ముద్దుగా మాణిక్య ప్రభుని పిలిచడివారు. మాణిక్య ప్రభుని కుటుంబ భారం అంతయు వారి మేనమామపై ఉండేది. ప్రభు ఉద్యోగం చేసినా భారము తగ్గునని పన్నులు వసూలు చేసే ఆఫీసులో గుమాస్తా పనిని ప్రభువుకి వారి మేనమామ అప్పగించారు. వసూలు చేసిన పన్నులను మాణిక్య ప్రభు బీదలకు పంచుడిచే వారిని ఉద్యోగం నుండి తొలగించిరి. మాణిక్య ప్రభు అన్నగారైన హనుమంతరావు దాదాకు బాలచంద్ర దీక్షిత్ కుమార్తె లక్ష్మీబాయికి ఇచ్చి వివాహం చేసిరి. మాణిక ప్రభు అనుగ్రహంతో ఆ వివాహానికి అవసరమైన వస్తువులు సమకూర్నవి. లక్ష్మీబాయి కొలది కాలంలోనే మరణించింది. మాణిక ప్రభువు తమ్ముడు నృసింహతాత్యాకు 6 సంవత్సరముల వయసునే ఉపనయనం చేయుటకు నిశ్చయమైనది. కానీ ఇంట్లో ఏమీ సామానులు లేవు. దగ్గరలోని సోమేశ్వర దేవాలయంలోని గణపతికి ఎదురుగా మాణిక ప్రభువు కూర్చుని గణపతికి ఒక వక్కను సమర్పించాను. సాయంత్రం ఒకసరికి వెంకయ్యప్ప అని షావుకారు మాణిక ప్రభువు వద్దకు వచ్చి తనకు సంతానము అనుగ్రహించమని కోరి కానుకగా వస్త్రములు, సమారాధనకు సరిపడు సామాగ్రి ఇచ్చుకొనెను. వాటితో ఉపనయనం బావుగా జరిగను. మాణిక ప్రభువు సంపాదన లేక ఉండటి చేత మేనమామ కోపగించి, నీవు పోషణకు ఇతరులపై ఆధారపడి నీకు సిగ్గులేదా, ఉద్యోగము పురుష లక్షణము, ఇక నీకు భోజనం పెట్టనని మేనమామ అనెను. తక్షణమే మాణిక ప్రభు తాను ధరించి ఉన్న లంగోటిని కూడా విప్పివేసి మేనమామకు సాష్టాంగ నమస్కారం చేసి కళ్యాణి నగరము నుండి వెళ్ళిపోయాను. తర్వాత 1-2 సార్లు తప్ప మాణిక ప్రభు కళ్యాణి నగరానికి వచ్చి ఉండలేదు. మాణిక ప్రభు కళ్యాణిని విడిచినప్పుడు ఒక పద్యము ప్రవాహం వలె వారి నోట వచ్చింది. దాని భావము, పుట్టించుట, రక్షించుట, సంహరించుట ఈ పనులు చేయు ప్రభు ఒక్కడే, నేనెవడని ఈ అహంభావము, మిథ్య అసత్యము, ఎవరికెవరు ప్రభువు, ఎవరికి ఎవరు నౌకరు, తల్లి గర్భంలో 9 మాసములు ఉన్నప్పుడు శరీరమును రక్షించిన వారెవరు అని మాణిక అడుగుతున్నాడు. ఆధ్యాత్మిక రంగంలో తన శిష్యులకు అనేక బోధనలను మాణిక ప్రభువు చెప్పి ఉన్నారు. మాణిక ప్రభు తన నిర్యాణమును గురించి 6 నెలల ముందుగానే తన ముఖ్య శిష్యులకు నలుగురికి చెప్పారు. తాము నివసిస్తున్న కుటీరంలో అతి రహస్యముగా ఒక గోతిని త్రవ్వించి ఆ గోతిలోనే ఆర్చి కట్టి కూర్చుంటుకు ఉండినట్టుగా విశాలముగా చేసుకున్నారు. దత్త జయంతి సమీపించటం వలన ప్రజలు ఎక్కువగా వచ్చిరి. నిర్యాణమునకు ముందు రోజు అనగా 1800 65 మార్గశిర శుద్ధ దశమి రోజున మాణిక ప్రభు దర్బారు చేసిరి. అది వరకు కన్నడ జరిగిన విధంగా అత్యంత వైభవంగా దర్బారు జరిగింది. మాణిక ప్రభువు చాలా ఉత్సాహంగా ఉండిరి. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు దర్బారు జరుపుతూ దానధర్మములు చేసిరి. ఇదే మాణిక ప్రభు జరిపిన ఆఖరి దర్బారు. దర్బారు పూర్తి అయిన తర్వాత రాత్రి సమయమున మాణిక ప్రభు తన కుటీరంలోనికి వెళ్ళిరి. మరుసటి దినము అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున మాణిక ప్రభు సమాధిలో యోగాసనంలో కూర్చుండ్రి. తాత్యా మహారాజు గారి పుత్రులిద్దరిని రావించి తన ఒడిలో కూర్చుండి పెట్టుకుంది. వారి మెడలో పుష్పహారములు వేచి ప్రసాదమునిచ్చి పంపిరి. ఉత్సవమునకు యథాప్రకారంగా జరపవలసిందని, పౌర్ణిమ వరకు ఎవరికీ ఇచ్చటి విషయములు తెలపవలదని చెప్పి తాను కూర్చునున్న గొయ్యి పైభాగమును కప్పించి వేసిరి. సజీవ సమాధి చెందిరి. శ్రీ అత్తల్కోట మహారాజ్ చరిత్ర. కలియుగంలో దత్తాత్రేయ స్వామి పరంపరలో 4వ అవతారము శ్రీ అక్కల్కోట సమర్థ అని భావిస్తారు. 1856 సంవత్సరంలో ఆశ్వయుజ మాసము పంచమి బుధవారం రోజున స్వామి అక్కల్కోటలోని ఖండోబా దేవాలయంలో దర్శనమిచ్చినారు. వారి పుట్టుక, తల్లిదండ్రులు, కులము, మతము, ప్రాంతములు ఏమీయూ తెలియవు. శ్రీ స్వామి హిమాలయ పర్వతముల్లో గల యోగులెందరికో యోగ విద్యలో సాధనలు నేర్పించి వారిని అనుగ్రహించను. వారు ఆశేత హిమాచలము సంచారం చేయుచు, మహత్తర లీలలను చూపుచు భక్తుల కోరికలు తీర్చినారు. వారు హరిద్వార్, ఋషికేశ్, బద్రీనారాయణ, కేదారినాథ్, గంగోత్రి, నందాదేవి, కైలాస పర్వతమును మొదలగు ప్రదేశంలో తిరుగుచు 1758 సంవత్సరమున అరణ్యములు ప్రవేశించి సంచారములు చేయుచు అనేక లీలను ప్రదర్శించిరి. నేపాల ప్రాంత అడవుల్లో స్వామి ఉండగా నేపాలీ దంపతులు స్వామిని చూసి హేళన చేసి వారి ఎదుటినే సిగ్గు లేకుండా రతిక్రీడలు సల్పగా స్వామి దృష్టి వారిపై పడగా వారు ఆ స్థితిని కోల్పోయారు. వారు స్వామి పాదములపై పడి తప్పును మన్నించమని ప్రార్థించగా స్వామి అనుగ్రహించగానే వారు యథాస్థితి పొందిరి. సమర్థులు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని ఉండగా ఒక లేడి పిల్ల పరిగెత్తుకుని వచ్చి వారి వెనుక దాగినది. ఇద్దరు వేటగాళ్లు ఆ లేడి వెనుకన వచ్చి తమకు ఆ లేడిని అప్పగించమని కోరేవి. స్వామి అందుకు అంగీకరించినందున తమ తుపాకులతో స్వామిని పేల్చబోగా అవి పేలలేదు. వారి పాదములు భూమికి అంటుకుని పోయినవి. వీరు మహాత్ముడిగా వేటగాళ్లు గుర్తించి స్వామిని రక్షింపని ప్రార్థింప స్వామి వారికి శరణిచ్చిరి. వారి ఒకచోట స్థిరముగా ఉండకుండా వారు అనుసరించిన కొన్ని శిష్యులు కూడా లేనందున 1856 పూర్వము ఎన్ని లీలలు జరిగినా అవి ఎవరికీ సరిగా తెలియవు. వారు అప్పటికీ ఏ పేరు లేనందున చంచల భారతి, నరసింహ భారతి అని వారిని పిలిచేవారు. 1856 అక్కల్కోట చేరిన సమర్థ 22 సంవత్సరములు అక్కల్కోటలోనే ఉండి ఎందరికో కోరికలు తీర్చుటేగాక ఇంకెందరికో యోగ సాధనలో దారి చూపినారు. గాన్గాపురం వచ్చే భక్తులు అక్కల్కోట వచ్చి స్వామిని దర్శించేవారు. స్వామి నృసింహ సరస్వతి అవతారమని భక్తుల నమ్మకము. గాన్గాపురము వచ్చి వటవృక్షము కింద పాదుకలు సేవించిన వారికి దత్తాత్రేయ స్వామి కల్లో కనిపించి అక్కల్కోట దర్శించమని చెప్పిన సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. స్వామి అక్కల్కోట వచ్చిన తర్వాత స్వామిని దర్శించే భక్తుల సంఖ్య పెరిగినది. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు దర్శనం ఇచ్చుడిచే ఉండే ఆయన ఇస్తూ ఉండేవారు. స్వామి ఏకాంతంగా ఉండుట అరుదు. ఎప్పుడు శిష్యులు వెంబడి ఉండేవారు. రానురాను వారి దర్శనమిచ్చే విధానంలో కూడా మార్పు వచ్చింది. వచ్చిన వారు నమస్కరించుటకు వీలుగా వారి పాదాలు బయటకు కనిపించేటట్లుగా ఉంచి ఒక దుప్పటి కప్పుకుని పడుకునేవారు స్వామి. అక్కల్కోట రాగానే చోళప్ప ఇంటిలో చాలా రోజులు ఉన్నారు. తర్వాత రాజప్రసాదంలో బస ఏర్పాటైనది. 1877 చోళప్ప చనిపోయిన తర్వాత స్వామి తాను వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతున్నదని సంకేతాలు ఇవ్వనారంభించారు. అప్పటి నుండి వారు కొద్దిగా ఆహారం తీసుకొనసాగారు. భక్తులకు సంతోషము కలిగించారు. బాలప్ప ఇచ్చిన తాంబూలం వేసుకునేవారు. స్వామి వారిని సయ్యం మీద కూర్చోబెట్టేవారు. వారి ముఖము ప్రశాంతముగా దివ్య తేజస్తో వెలిగిపోతున్నది. స్వామి చెయ్యి పైకెత్తి అందరినీ ఆశీర్వదించేవారు. గోశాలలో ఉన్న ఒక ఆవు దూడను వదిలివేయమని ఆజ్ఞాపించారు. ఆవు దూడ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వారి పాదాలను సురించి వెనుతిరుగు చూస్తూ మెల్లమెల్లగా బయటికి వెళ్ళాయి. స్వామి, మీనం నా రాశి, శని ఇప్పుడు మీనంలో ఉన్నాడు, ఇది నాకు తగిన సమయం అని అన్నారు. దానాలు ఇప్పించమంటారా అని భక్తులు స్వామిని అడిగితే, మీకు ఇష్టమైతే ఇప్పించండి, దానం ఇవ్వడానికి నా దగ్గరేమునింది, ఒక కౌపీనం తప్ప. దానిని నేను త్వరలోనే వదిలివెయ్యాలి అని స్వామి అన్నారు. స్వామి 350 రూపాయలు పెట్టి ఒక శాలువా తెప్పించి పండిత రావిశాస్త్రికి దానం ఇచ్చారు. బయట చలిగా ఉన్నది, ఇంట్లోకి వెళదామని శిష్యుల అంటే వద్దు, నేను వెళ్ళి ఆ చెట్టులో కలిసిపోవాలి అన్నారు. స్వామి వారిని వారి జన్మరహస్యం గురించి ఎవరు అడిగినా, నా మూలము వటవృక్షము, నా జన్మస్థానము దత్తనగరము అని స్వామి అనేవారు. స్వామి పద్మాసనంలో కూర్చున్నారు. చివరిగా వారు సందేశం ఇస్తూ, నేను వెళ్ళిపోతున్నానని ఎవరూ దుఃఖించవద్దు, నేను అన్ని వేళలా అన్ని చోట్ల ఉంటాను, భక్తుల పిలుపుకు పలుకుతాను, ఈ మాటలంటూ కన్ను మూశారు. వారు కన్ను మూసిన తర్వాత కూడా వారి ముఖములో ప్రశాంతత తేజస్సు అధికమయ్యాయి. వారి నోటి నుండి 3 కాంతిరేఖలు వెలువడినాయి. ఆ 3 రేఖలు వచ్చి వటవృక్షంలో కలిసిపోయాయి. ఆ రోజు 1878 చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రము 4 గంటల సమయం స్వామి అంతిమయాత్ర ప్రారంభమైనది. స్వామివారి భక్తులు శోకములో మునిగి దుఃఖించసాగారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. స్వామి భక్తులందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన స్వామి లేకపోయేసరికి వారు అనాథులయ్యారు. వారి నిర్యాణ వార్త అక్కలకోట చుట్టుపక్కల తెలిసిపోయినది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకున్నట్టుకు భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. అరహర మహాదేవ అని మారుమ్రోగేలాగా అర్తనాదాలు చేశారు. వాయిద్యాలు మ్రోగాయి. భక్తులు స్వామిని పూలపల్లికిలో ఉంచి అంతిమయాత్రకు సిద్ధం చేశారు. రాజు, ఏనుగులు, గుర్రాలు రాజభవనంలోని వాయిద్యకారులను పంపినారు. రాచరికపు లాంఛనాలతో స్వామి భౌతిక దేహాన్ని ఊరేగించి ప్రారంభించరు. చోళప్ప ఇంటి వద్దకు ఊరేగింపు రాగానే స్వామివారి భౌతిక శరీరాన్ని చోళప్ప ఇంటిలో సమాధి చేయాలని అందరూ తీర్మానించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శిష్యులు, ఇతర ముఖ్యులు సమర్థులవారి భౌతిక కాయానికి చందనము, కస్తూరి పూసి, అగరవత్తులు వెలిగించి హారతి ఇచ్చారు. వారి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి నేల మాళిగలో ఉంచారు. అందరూ అంతిమ దర్శనం చేసుకుని చివరిసారిగా నమస్కరించారు. సమాధిపై రాతి పలకను ఉంచి కప్పివేశారు. భక్తులంతా కన్నీరు కారుస్తూ, అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, శ్రీ స్వామి సమర్థ, అక్కలకోట మహారాజ అని నివాళులు అర్పించారు.
శ్రీ సాయి సంపూర్ణ దత్తావతారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయము 15వ అధ్యాయంలో సాయిని గురించి హేమాద్రి పంతు అనేక విషయాలు తన అనుభవాలని చెప్పారు. తర్వాత ఆయన సాయి చెప్పినటువంటి మాటలు, నేను నా భక్తులకు బానిసని అన్న మాట, నేను సర్వజనుల హృదయాలలోనూ నివసిస్తున్నానన్న మాట శ్రీ హేమాద్రి పంత్ సాయి సచ్చరిత్రలో వ్రాశారు. నా యజమాని శ్రీ సాయినాథులు వారు మీ అందరికీ బానిస అయినప్పుడు నేను కూడా మీకు బానిసని, ముందుగా ఈ బానిస యొక్క నమస్కారాలు స్వీకరించమని కోరుతున్నాను. ఈరోజు మీ ముందు శ్రీ సాయి సంపూర్ణ దత్తావతారం అనే అంశం మీద మాట్లాడే ముందు కొన్ని ముఖ్య విషయాలు చెప్పవలసి ఉన్నాయి. గురు పరంపరలో ముందుగా మౌన గురువులైనటువంటి దక్షిణామూర్తి స్వామివారికి నమస్కరించుదాం. వారు మౌనంగా ఉంటూనే సనకస సనందనాదులకు జ్ఞానబోధ చేశారు. మౌనబోధలో అందరూ ఆ జ్ఞానాన్ని పొందలేకపోయారు. ఆ రోజుల్లో అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశంతో శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించారు. గురు పరంపరకు మూలపీఠం వేసిన వారు శ్రీ దత్తాత్రేయ స్వామివారు. వారు అత్రి అనసూయలకు కుమారుడు. ఈ విషయాన్ని మనం షిరిడి సాయి హారతుల్లో కూడా చెప్పుకుంటాం. శ్రీపాద శ్రీవల్లభులు, నరసింహ సరస్వతి వీరు దత్త పరంపరలో ముఖ్యులు. శ్రీపాద శ్రీవల్లభులు రాజా సుమతి అనే పుణ్యదంపతులకు, పిఠాపుర గ్రామంలో జన్మించారు. వారు ఆపస్తంభ గోత్రీకులు. తర్వాత శ్రీ నరసింహ సరస్వతి వారిని అందరూ శ్రీ గురుడు అని పిలుస్తారు. వారు మాధవుడు అంబ అనే పుణ్యదంపతులకు కరంజి గ్రామంలో జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించిన వారు తమ జీవితకాలాన్నంతా కురుపురంలో నివసించారు. అలాగే శ్రీ నరసింహ సరస్వతి కరంజిలో పుట్టిన గాన్గాపురంలో నివసించారు. ఈ రెండు అవతారాలు తర్వాత దత్త పరంపరలో మనం చెప్పుకోవలసింది శ్రీ మాణిక ప్రభు, శ్రీ అక్కలకోట మహారాజు, శ్రీ షిరిడి సాయిబాబా. ఈ ముగ్గురు 18వ శతాబ్దంలో సమకాలికులు. ఒక్క దత్తాత్రేయుడికే ఒకేసారి 3 అవతారాలుగా ఉండగలిగిన శక్తి ఉంది. అది వారొక్కరికే చెల్లింది. ఈ రోజున సాయి సంపూర్ణ దత్తావతారంలో నేను మీ ముందు ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ షిరిడి సాయిబాబాల గురించే మాట్లాడబోతున్నాను. గురుపరంపరకు మూలపురుషుడైన శ్రీ దత్తాత్రేయులు వారని మీకు ఇంతకు ముందే చెప్పి ఉన్నాను కదా. శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నరసింహ సరస్వతి యొక్క చరిత్రే శ్రీ గురుచరిత్ర. ఇది మరాఠీ భాషలో శ్రీ గంగాధర సరస్వతి వ్రాశారు. ఈ గురుచరిత్ర 6540 శ్లోకాలు ఉన్నాయి. 53 అధ్యాయాల పుస్తకం ఇది. దీనిని తెలుగులో హైదరాబాదు వాస్తవ్యులైనటువంటి శ్రీ వెదురూరు నారాయణరావు గారు తర్జుమా చేశారు. అలాగే మనకి ఈ రోజున సాయిబాబా గురించి మాట్లాడుకోవాలంటే శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ భాషలో శ్రీ అన్నాసాబ్ దభోల్కర్, వారిని బాబా హేమత్ పంతు అని ముద్దుగా పిలిచారు. ఆ సాయి సచ్చరిత్ర 51 అధ్యాయాలని తెలుగులో శ్రీ పత్తి నారాయణరావు గారు అనువదించారు. ఈ 2 గ్రంథాలని నేను ఆధారంగా తీసుకుని శ్రీ సాయి సంపూర్ణ దత్తావతారం అని తెలియచేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ నా ప్రయత్నం విజయవంతం అయితే అదంతా శ్రీ సాయినాథుల ఆశీర్వచనాలుగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం శ్రీ సాయి సచ్చరిత్రలో బాబా తానే దత్తాత్రేయుడు అని ఎక్కడైనా చెప్పుకున్నాడా అనే విషయం గురించి ఆలోచించినప్పుడు ఆయన ఎక్కడా తాను దత్తాత్రేయుడని డైరెక్ట్గా చెప్పలేదు. ఇండైరెక్ట్గా చెప్పిన సంఘటనలు 4 ఉన్నాయి. 36వ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్ర 36వ అధ్యాయం చూడండి. గోవా పెద్ద మనుషుల కథలో దత్తునికి 15 రూపాయలు ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నటువంటి ఒక భక్తుడి దగ్గర నుంచి తాను 15 రూపాయలు స్వీకరించి తానే దత్తుడు అని ఇండైరెక్ట్గా చెప్పారు. అలాగే 38వ అధ్యాయంలో నానాసాబ్ చందోర్కర్ తన తన తోడెళ్ళుడు బెన్వెలితో కలిసి షిరిడీకి వస్తూ దారిలో కోపర్గాంలో గోదావరిలో స్నానం చేసి దత్తాత్రేయుని గుడికి వెళ్లకుండా షిరిడీకి వచ్చి బాబాను దర్శనం చేసుకున్నప్పుడు బాబా ఆ భక్తుల్ని మందలిస్తారు. నీవు గోదావరిలో స్నానం చేసి దత్తుడు నీకు అక్కడ వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీవు వెళ్ళి దత్తుని దర్శనం చేసుకోలేకపోయావు, ఎంత దురదృష్టవంతుడివి అన్నారు. అంటే ఈ విషయం బాబాకి ఎట్లా తెలుసు? వారు స్వయంగా దత్తాత్రేయ అవతారం గనక వారు ఈ విషయాన్ని వారికి చెప్పగలిగారు. తర్వాత ఖోజో అనే భక్తుడికి దత్త జయంతి రోజున బాబా బాలదత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు. తర్వాత సాయి సచ్చరిత్ర 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 27వ అధ్యాయంలో సద్గురు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది బాబా చెప్తున్నారు. త్రిమూర్తుల అవతారంలా భావించి సద్గురువుని పూజించాలి అని చెప్పారు. అంటే త్రిమూర్తుల అవతారం అంటే దత్తావతారంగా భావించి పూజించమని బాబా చెప్పడంలో ఉద్దేశం. ఈ విధంగా బాబా తానే దత్తుడిని అని ఇండైరెక్ట్గా చెప్పుకున్నాడు. తర్వాత గురు పూర్ణిమ నాడు దాదా కేల్కర్తో ద్వారకామాయలోని స్తంభానికి పూజ చేయమని ఇండైరెక్ట్గానే చెప్పారు. ఏ విషయము ఆయన చెప్పినా డైరెక్ట్గా చెప్పే తక్కువ, ప్రతీది ఇండైరెక్ట్గానే చెప్తూ గురు పరంపరకు మూలపురుషుడు దత్తాత్రేయునికి పూజించమన్నారు. అంటే స్తంభం అంటే ఈ గురు పరంపరకి స్తంభం ఎంత ముఖ్యం, దత్తాత్రేయుడిని స్తంభంతో పోలుస్తూ ఆ విధంగా ఆ స్తంభాన్ని పూజ చేసుకోమన్నారు. తర్వాత 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో హరివినాయక సాఠే చేత కళలో కనిపించి దర్శనమిచ్చి 2 సార్లు గురుచరిత్రని, 2 సప్తాహాలు గురుచరిత్రని పారాయణ చేయమని ఆదేశించారు. తర్వాత కుషాభావు చేత గురుచరిత్రని 108 సార్లు పారాయణ చేయించారు. 108 సప్తాహాలు 108 సార్లు పారాయణ చేయించారు. ఈ విధంగా దత్తాత్రేయుని యొక్క గొప్పతనాన్ని శ్రీ సాయినాథుల వారు తన జీవిత చరిత్రలో ప్రస్తావించారు. తర్వాత మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, బాబా ఏనాడు తాను భగవంతుడిని అని చెప్పుకోలేదు. మరి అటువంటప్పుడు తాను దత్తాత్రేయుడిని ఎప్పుడు ఎలా చెప్పుకుంటారండి? అందుకోసం బాబా ఇచ్చినటువంటి ఆ సూచనలు ప్రకారం మనం ఆలోచిస్తే శ్రీ సాయి దత్తావతారము అని మనకి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు శ్రీ గురుచరిత్రలో శ్రీపాద శ్రీవల్లభులు నరసింహ సరస్వతి వారు వారి చెప్పినది, వారి చేసిన చూపించినటువంటి లీలలు, అదేవిధంగా శ్రీ సాయినాథుని జీవిత చరిత్రలో శ్రీ సాయినాథులు వారు చెప్పినది, వారు చేసిన లీలలు మనం ఒక్కసారి మన కళ్ళ ముందు ఆలోచిద్దాం. ఏ విధంగా చెప్పాలంటే గురుచరిత్రలో పితృదేవతలకు సంవత్సరానికి ఒకసారి ఆబ్దికం పెట్టవాలని చెప్పబడింది. ఇక్కడ ఒక ఇంటి యజమాని ఆ రోజున తన తండ్రికి ఆబ్దికం పెట్టవలసిన రోజున ఈ దత్తాత్రేయ స్వామి ఆ ఇంటికి వెళ్ళి భిక్ష కోరినప్పుడు ఆ ఇంటి ఇల్లారు దత్తాత్రేయ స్వామికే ముందు భిక్ష పెట్టి తర్వాత ఆబ్దికం నిర్వహించింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు సంతోషించి ఆమెకు ఏదైనా వరం కోరుకోమంటే ఆమె నీవే నా గర్భాన్ని జన్మించాలని కోరుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఆ ఇల్లాలి యొక్క గర్భాన్న ఆమెకు కుమారుడిగా జన్మించారు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభులు. తర్వాత ఈ ఆబ్దికము మన పెద్దలకి, మన పూర్వీకులకి మనకి వచ్చే ఈ సాంప్రదాయాన్ని సాయినాథుల వారు కూడా 4వ అధ్యాయంలో సచ్చరిత్రలో చెప్పారు. భగవంతరావు క్షీరసాగరుని పిలిచి చివాట్లు పెట్టి అతని చేత అతను మానివేసినటువంటి పని అతని తండ్రికి ఆబ్దికం మళ్ళీ తిరిగి పెట్టమని చెప్పి అలవాటు చేశారు. అంటే ఇక్కడ గురుచరిత్రలో ఉన్న సాంప్రదాయాన్ని శ్రీ సాయినాథుల వారు కూడా చెప్పారు. తర్వాత 5వ అధ్యాయంలో శ్రీపాద శ్రీవల్లభులు తాను బ్రహ్మచారిగానే జీవించుతాను, తాను యోగిశ్రీ అనే కాంతను వరించాను, ఇతర స్త్రీలందరూ తనకు మాతృ సమానము అని నేను ఇంక వివాహం చేసుకోను అని తన తల్లికి చెప్పిన విషయం మనం గుర్తు చేసుకున్నప్పుడు అదేవిధంగా అదే మాటలు సాయినాథుని వారికి కూడా వర్తిస్తుంది. శ్రీ సాయి తాను వివాహం చేసుకోలేదు, ఇల్లు వాకిలి లేకపోయినా సమాజం శ్రేయస్సు కొరకు పాడుపడినటువంటి యోగిరాజ్ ఆయన వివాహం చేసుకోలేదు, ఈయన వివాహం చేసుకోలేదు. ఈ 2 సామీప్యాలు మీ ముందుంచాను. తర్వాత గురుచరిత్ర 5వ అధ్యాయంలో శ్రీపాద శ్రీవల్లభులకి 2 సోదరులున్నారు. ఒకళ్ళకి పుట్టి గుడ్డివారు, 2వ వారు నడవడానికి కాళ్ళు లేవు. ఆ తల్లి కోరిక మీద తన సోదరులకి శ్రీపాద శ్రీవల్లభులు నేత్రదానం చేశారు, తన లీల చూపించారు. నడవలేకపోతుంటే నడిచే శక్తిని తన సోదరులకి ప్రసాదించారు. ఇది శ్రీపాద శ్రీవల్లభులు చేసినటువంటి లీల. మనందరికీ తెలుసు సాయినాథుల వారు తన జీవిత ఆయన జీవిత చరిత్రలో కొన్ని చోట్ల రాయబడింది, ఆ నేత్రహీనులకి నేత్రదానం అంటే కంటి చూపు ప్రసాదించారు. ద్వారకామాయి మెట్లు ఎక్కలేని వాడికి మెట్లు ఎక్కేలా నడిచే శక్తిని ప్రసాదించిన సంఘటనలో అనేక ఉన్నాయి అని ఈ రెండు ఉదాహరణలు మీ ముందు ఉంచాను. తర్వాత గురుచరిత్ర శ్రీలో 7వ అధ్యాయంలో గోకర్ణ క్షేత్రం యొక్క విశిష్టత చెప్పబడింది. ఆ గోకర్ణ క్షేత్రము సాక్షాత్తు కైలాసముని శివునికి నిలయము అని చెప్పబడింది. కైలాసంలో శివుడు శివపార్వతుల సమక్షంలో దేవలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనకా, తిలోత్తములు వచ్చి కైలాసంలో నృత్యం చేసేవారు. ఆ సంఘటన నాకు సాయినాథుని జీవిత చరిత్రలో కనిపిస్తుంది. ద్వారకామాయిలో సాక్షాత్తు పరమశివుని అవతారమైన సాయినాథుల వారు సమక్షంలో నర్తకీమణులు నాట్యం చేసేవారు, గారడీవారు తమ విద్యను ప్రదర్శించేవారు, గాయకులు పాటలు పాడేవారు, తమ విద్యా కౌశల్యాన్ని ప్రకటించి శ్రీ సాయినాథుని యొక్క ఆశీర్వచనాలు తీసుకునేవారు. మనం మళ్ళీ గురుచరిత్రలోకి వెళదాం. గురుచరిత్ర 8వ అధ్యాయంలో ఒక సంఘటన, ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆమె కుమారుడు దరిద్రం చేత బాధపడుతూ కృష్ణానదిలో ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నప్పుడు శ్రీగురుడు వారిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి వారించి ఆత్మహత్య మహాపాపము అని చెప్పిన సంఘటన నాకు సాయినాథుని జీవిత చరిత్రలో 26వ అధ్యాయం సాయి సచ్చరిత్ర 26వ అధ్యాయంలో గోపాలనారాయణ అంబేడ్కర్ ఉద్యోగం లేక బాధపడుతూ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నప్పుడు బాబా వారించిన సంఘటన మనకందరికీ తెలుసు. తర్వాత బాబా యొక్క ఆశీర్వచనాలతో గోపాలనారాయణ అంబేడ్కర్ జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించి ధనం సంపాదించి సుఖశాంతుల్లో జీవించిన సంఘటన మనకు గుర్తు చేసుకుందాం. తర్వాత గురుచరిత్ర 9వ అధ్యాయంలో శ్రీగురుడు ముసలి చాకలివాణ్ణి భక్తికి మెచ్చి అతనికి మరుజన్మలో బీదర రాజ్యానికి మ్లేచ్చు వంశంలో రాజుగా పుట్టి సర్వసుఖాలు నువ్వు అనుభవిస్తావు, నేను నీ దర్బార్కు వచ్చినప్పుడు నీవు నన్ను గుర్తిస్తావు అని ఆ ముసలి చాకలివాణ్ణికి ఆశీర్వదించి అతనికి మరుజన్మలో రాజుగా పుట్టే అవకాశాన్ని కలిగించారు. అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మలో నీకు ఏ జన్మ కావాలంటే ఆ జన్మని శ్రీగురుడు ప్రసాదించగలరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ పునర్జన్మ యొక్క సిద్ధాంతం గురించి బాబా గారు సాయినాథ్ తన జీవిత చరిత్రలో 31వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, తాత్యాసాబ్ నోల్కర్ మరణించినప్పుడు అప్పుడు బాబా ఏమన్నారు, తాత్యాకి ఇక పునర్జన్మ లేదు అన్నారు. అంటే సద్గతిని ప్రసాదించారు. అలాగే శ్యామతో ఏమన్నారు, శ్యామ నీకు నాకు 72 జన్మల నుంచి బంధం ఉంది అన్నారు. మరి దురంధర సోదరులు బొంబాయి నుంచి వచ్చినప్పుడు ఏమన్నారంటే, నీకు నాకు 600 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది. అంటే గురువు తన యొక్క భక్తుని యొక్క పునర్జన్మ కావాలంటే పునర్జన్మ ప్రసాదించగలడు, లేదా సద్గతిని పంపించి జన్మరాహిత్యాన్ని ఇవ్వగలరు. ఈ విషయాల్ని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు మీ ముందుంచాను. తర్వాత గురుచరిత్రలో 9వ అధ్యాయం శ్రీ శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో తన శరీరాన్ని ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి హస్తానక్షత్రమున సమయంలో వదిలి తిరిగి నరసింహ సరస్వతి యతి రూపంలో అవతరించారు. కానీ వారు ఇప్పటికీ కురుపురం కురుగడ్డలో తన భక్తులకి అనుభవాలని ప్రసాదిస్తున్నారు. ఈ సంఘటన నాకు సాయినాథుల వారి జీవిత చరిత్రలో ఏ విధంగా కనిపిస్తుందంటే, శ్రీ సాయి 1918 విజయదశమి నాడు మధ్యాహ్నం 2:30 దశమి వెళ్ళి ఏకాదశి గడియల్లో తన శరీరాన్ని వదిలినా నేటికీ తన భక్తులకి షిరిడీలో అనుభవాలని ప్రసాదిస్తున్నారు. అంటే
కురుపురంలో శ్రీపాద శ్రీవల్లభులు తమ శరీరాన్ని వదిలిపెట్టినా ఇప్పటికీ తమ భక్తులకి అనుభవాలని అనుభూతులని ప్రసాదిస్తున్నారు. అదేవిధంగా సాయినాథుల వారు షిరిడీలో తన భక్తులకి అనుభవాలు అనుభూతులని ప్రసాదిస్తున్నారన్న విషయం మనం గ్రహించాలి. మళ్ళీ గురుచరిత్ర 11వ అధ్యాయంలో శ్రీపాద శ్రీవల్లభులు ఒక బ్రాహ్మణ స్త్రీకి గర్భాన్ని జన్మిస్తానని వరం ఇచ్చిన తర్వాత తన మాట నిలబెట్టుకొని ఆయన పుట్టుకతోనే ఓంకారం జపించను. ఆ సమయంలో ఆ తల్లిదండ్రులు కొంచెం భయపడి జ్యోతిష్కులను పిలిచి ఏమిటి ఈ వింతని అడిగినప్పుడు ఆ జ్యోతిష్కులు ఆ బాలుని జాతకం చూసి ఈ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఇతనికి భార్యా పిల్లలు ఉండరు, ఇతడు గృహస్థుడు కాడు, 3 లోకాలయందు అందరి చేత పూజింపబడతాడు, ఇతని దృష్టి చేత పతితులు కూడా పావంలాగుతారు అని ఆ భవిష్యత్తుని చెప్పారు. అతడే శ్రీ నరసింహ సరస్వతి, అందరూ ఆయన్ని శ్రీగురుడు అని పిలుస్తారు. మనకి సాయినాథుని జీవిత చరిత్రలో 38వ అధ్యాయంలో ఒక్కసారి చూద్దాం. సాయి ఎక్కడ జన్మించింది, ఏ తారీఖున జన్మించింది, సాయికి తల్లిదండ్రులు ఎవరు, ఎవరికీ తెలియదు. కానీ ఆయనకి భార్యాపిల్లలు లేరు, ఆయన గృహస్థుడు కాడు, ఈ లోక పూజ్యుడు. అతని దృష్టి పడితేనే దుష్టులు కూడా సన్మార్గంలో పయనించసాగారు. ఈ మాటకి మనకి ఉదాహరణ ఏమిటంటే దాసగుణ మహారాజు యొక్క గత చరిత్ర. బాబాకి దగ్గరికి రాకముందు అతని గత చరిత్ర, దాసగుణ మహారాజు బాబాకి అంకిత భక్తుడైన తర్వాత అతని చరిత్ర చూస్తే దుష్టులు కూడా బాబా సాంగత్యంలోకి వచ్చిన తర్వాత సన్మార్గంలో నడుస్తారని చెప్పడానికి ఆ ఉదాహరణ మీ ముందుంచాను. మళ్ళీ మనం గురుచరిత్ర 12వ అధ్యాయంలో చూద్దాం. శ్రీగురుడు చిన్నతనంలోనే కాశీయాత్ర చేసినప్పుడు కాశీలో ఒక వృద్ధ యతీశ్వరుడు, ఆయన పేరు కృష్ణ సరస్వతి. ఆయన ఈ బాలుడిని చూసి, ఈ బాలుడు కేవలం బ్రహ్మచారి కాదు, విశ్వమంతా గుర్తించే అవతార పురుషుడు అని అందరి ముందు తెలియజేశారు. మనకి ఇటువంటి సంఘటన సాయినాథుని జీవిత చరిత్రలో మళ్ళీ కనిపిస్తుంది. శ్రీ సాయి 20 సంవత్సరాల యువకుడుగా షిరిడీకి వచ్చినప్పుడు, ఆ పెళ్లివారితో వచ్చినప్పుడు మొట్టమొదటిసారి మహిళసాపతి ఆవో సాయి అని పిలిచి సాయి అని నామకరణం చేశారు. దాని తర్వాత గంగాగిర్ పూణే తాంబే యోగి, ఆయన తర్వాత యవలా గ్రామం నుంచి అక్కల్కోట మహారాజు యొక్క శిష్యుడు ఆనందనాథుడు షిరిడీ వచ్చి సాయిని చూసి ఏమన్నారంటే, ఇది అమూల్యరత్నము. సాయిని వారు అంటున్నారు, ఇది అమూల్యరత్నము, షిరిడీ ప్రజలు అదృష్టవంతులు, ఇతడు లోకపూజ్యుడు అవుతాడు, షిరిడీ పుణ్యక్షేత్రం అవుతుంది అని మహానుభావులు గంగాగిర్ పూణాతాంబే యోగి తర్వాత ఆనందనాథుడు స్వయంగా చెప్పిన మాటలు. మళ్ళీ మనం గురుచరిత్రలో ఒక్కసారి చూద్దాం. 12వ అధ్యాయంలో గురుచరిత్రలో శ్రీగురుడు జగద్గురువే, కానీ లోకరీతిని అనుసరించడానికి శ్రీరామచంద్రుల వారు, శ్రీకృష్ణుడు వారు ఎలా అయితే గురువుని ఎన్నుకున్నారో, శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి అనే యతిని తన గురువుగా స్వీకరించి గురువు యొక్క ప్రాముఖ్యతను గురుచరిత్రలో మనకి స్పష్టంగా చెప్పారు. ఇదే స్పష్టమైన మాటల్ని మనకి సాయి సచ్చరిత్ర 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. శ్రీ సాయినాథులు కూడా తనకు గురువు ఉన్నారని, ఆయన తన తలను గొరిగి శ్రద్ధ సాబూరి అనే 2 నాణేలను దక్షిణగా స్వీకరించారు అని ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే సాయినాథుల వారికి కూడా ఒక గురువు ఉన్నాడు. ఆయన గురు సాంప్రదాయాన్ని ఆయన మనందరికీ
ఒక గురు సాంప్రదాయం యొక్క ప్రాముఖ్యతని మనందరికీ తెలియజేశారని ఈ విధంగా మీకు చెప్పగలుగుతున్నాను. తరువాత గురుచరిత్ర 13వ అధ్యాయంలో కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒక స్త్రీనికి ఆ శ్రీగుడు ఏం చెప్పాడు, నీవు పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మతో కుష్ఠరోగుగా బాధపడుతున్నావు, అంటే నేను ఏం పాపం చేశాను అని ఆ స్త్రీ అడిగితే, నీవు కిందటి జన్మలో ఒక ఆవుని కర్రతో కొట్టావు, భార్యాభర్తల మధ్య గొడవలు తీసుకువచ్చావు, వాటి యొక్క ఫలితమే ఈ జన్మలో నువ్వు కుష్ఠరోగంతో బాధపడుతున్నావని శ్రీగురుడు 13వ అధ్యాయంలో ఆ కుష్ఠరోగ స్త్రీకి చెప్తాడు పూర్వజన్మ వృత్తాంతం. మనకి సాయినాథుని జీవిత చరిత్రలో సాయి ఒక కుష్ఠరోగి భక్తుడు బాగోజీ సింధే ద్వారకామాయికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా బాగోజీ సింధేతో అన్న మాటలు, నీవు కిందటి జన్మలో చేసుకున్న పాపాల ఫలితమే ఈ జన్మలో నీవు కుష్ఠరోగిగా అనుభవిస్తున్నావు, నేటితో నీకు పాపాల నుండి విముక్తి కలుగుతున్నది అని చెప్పాడు. అంటే శ్రీగురుడు చెప్పిన మాటలే సాయినాథుల వారు సాయి సచ్చరిత్రలో చెప్పారు. మళ్ళీ గురుచరిత్ర 13వ అధ్యాయంలో ఒక బ్రాహ్మణుడు భోజనం చేసినప్పుడల్లా కడుపు నొప్పితో విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు. ఎవరైనా ఆకలి వేస్తే ఆకలిని తీర్చుకుందుకు అన్నం తింటాం, ఇతనికి ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కడుపు నొప్పి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది. ఈ బాధ భరించలేక నెలకి 2 సార్లు మాత్రమే అన్నం తింటూ ఉండేవాడు. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు శ్రీగురుడు ఆ బ్రాహ్మణ్ణి పిలిచి అతని చేత పంచభక్ష పరమాణాలు భోజనం చేపించి అతని జబ్బుని నయం చేశారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమని కరెక్టే, ఈ మహానుభావుడు ఈ బ్రాహ్మణుడికి అన్నం తింటే కడుపు నొప్పి వస్తుంది. ఉత్తి మామూలు అన్నం తిని అన్నము ఒక సాధారణంగా పదార్థాలు తింటేనే కడుపు నొప్పి వచ్చినప్పుడు శ్రీగురుడు పంచభక్ష పరమాణాలు పెట్టి అతనికి భోజనం పెట్టి అతని కడుపు నొప్పిని నయం చేసిన సంఘటన నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఇటువంటి సంఘటన సాయినాథుని జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది ఎక్కడ? గోపాల నారాయణ అంబేడేకర్ అండి 13వ అధ్యాయం, సాయినాథుని జీవిత చరిత్ర 13వ అధ్యాయంలో గోపాల్ ముకుంద్ బూటి, నేను గోపాల నారాయణ అంబేడేకర్ అన్నాను, గోపాల్ ముకుంద్ బూటీకి కలరా వ్యాధి చేత బాధపడుతూ అతను బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా అతని చేత బాదాము అక్రోటు పిస్తాలతో పాయసం చేసి తినిపించి కలరా వ్యాధిని నివారించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విధంగా మళ్ళీ గురుచరిత్రలోకి వెళితే 18వ అధ్యాయం గురుచరిత్రలో శ్రీగురుడు ఏం చెప్పాడంటే, గృహస్థు పంచయజ్ఞాలు చెయ్యాలి, అధిత పూజ చెయ్యాలి. అంటే సాయినాథుల వారు కూడా 9వ అధ్యాయంలో సాయినాథుని జీవిత చరిత్ర 9వ అధ్యాయంలో ఏమన్నారు, గృహస్థ చేసే పంచశూనాలు 5 పాపాలు, ఆ పాపాల పరిహారార్థం ఆ 5 పాపాలు ఏమిటండి, మనం వంట చేసేటప్పుడు దంచుతాం, రుబ్బుతాం, పొయ్యి వెలిగిస్తాం, తర్వాత ధాన్యం విసురుతూ ఉంటాం, తర్వాత పాత్రలు తోముతూ ఉంటాము, ఈ పనులు చేస్తున్నప్పుడు క్రిమకీటకాదులు చనిపోతాయి, అది పాపమే. కానీ ఈ పాప పరిహారార్థం మనకి 5 యజ్ఞాలు సూచించారు, అందులో 3 మీకు చెప్తున్నాను మనం ఆచరించవలసినవి. అతిథి యజ్ఞం, భూతయజ్ఞం, తర్వాత పితృయజ్ఞం. ఇది మన సనాతన ధర్మంలో ముఖ్యంగా ఆచరించవలసిన ఈ 3 యజ్ఞాలు మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆయన అతిథి యజ్ఞానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు బాబా. ఆ అతిథి యజ్ఞం మనం రోజు చేయగలిగితే మన జన్మ చరితార్థకం అవుతుంది. తర్వాత గురుచరిత్ర 18వ అధ్యాయంలో శ్రీగురుడు ఏమన్నారంటే, ఈశ్వరుని దృష్టిలో బీదవాడు చక్రవర్తి ఇరువురు సమానమే. శ్రీగురుడు చక్కగా చెప్పాడు. ఇదే మాటలు చెప్పడం కాదు, చేసి చూపించారు, ఆచరించారు సాయినాథుల వారు. సాయి దర్బార్లో గోపాల్ ముకుంద బూటి కోటీశ్వరుడు, మహిల్సాపతి గర్భదరిద్రుడు. వారిద్దరినీ సాయి సమదృష్టితో చూశారు. తరువాత గురుచరిత్ర 20వ అధ్యాయంలో శ్రీగురుడు ఓదంబర వృక్షం కింద సదా నివసిస్తూ తన భక్తుల పాపాలని హరించాడు. అలాగే సాయినాథులు వారు గురుస్థానంలో వేప చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ తన భక్తుల యొక్క పాపాలను నశింపచేశారు. తరువాత గురుచరిత్ర 21వ అధ్యాయం తన కుమారుడు చనిపోయాడనే బాధతో ఒక బాధతో ఉన్న స్త్రీ దగ్గరకు శ్రీగురుడు వచ్చి ఓదారుస్తూ, నువ్వు ఎందుకు బాధపడతావు? నేనిచ్చే ఈ భస్మాన్ని అతని నోట్లో వెయ్యి ఆ శరీరం మీద చల్లు, అతనికి తిరిగి ప్రాణం వస్తుంది అని 21వ అధ్యాయంలో శ్రీగురుడు ఆ చనిపోయినటువంటి పిల్లవాడికి తిరిగి ప్రాణాన్ని ప్రసాదించిన సంఘటన నాకు సాయి సచ్చరిత్రలో ఎక్కడైనా దొరుకుతుందా? అటువంటి సంఘటన చూసినప్పుడు, ఇది సచ్చరిత్రలో లేదు కానీ బివి నరసింహస్వామిజీ రాసినటువంటి పుస్తకంలో నేను చూశాను. 1916 బొంబాయి భక్తుడు, అతని పేరు కరెండేకర్. అతని 16 కుమార్తె సాటేవాడ దగ్గర చనిపోయినప్పుడు శ్రీ సాయి లెండీబాగ్కు వెళ్ళి వస్తూ తిరిగి ప్రాణదానం ఆ 16 బాలిక చేసిన సంఘటన నాకు గురుచరిత్రలో 21వ అధ్యాయంలో శ్రీగురుడు ఆ బ్రాహ్మణ బాలుడికి ప్రాణం పోసిన సంఘటన, ఈ రెండు నాకు గుర్తుకొచ్చి ఈ రెండు ఉదాహరణలు మీ ముందు ఉంచాను. మళ్ళీ మనం గురుచరిత్రకు వెళదాం. 22వ అధ్యాయం అక్కడ సమస్త తీర్థాలు గురు పాదాలయందు ఉండును అని వేదాలు ఘోషిస్తున్నాయని శ్రీగురుడు స్వయంగా చెప్పాడు. సమస్త తీర్థాలు గురు పాదాలయందు ఉంటాయని శ్రీగురుడు స్పష్టంగా చెప్పారు. సాయినాథుల వారు చెప్పడం కన్నా చేసి చూపించడంలో మిన్న అనుకునే బహుశా దాసగుణ మహారాజు తాను గంగాయమునలో స్నానానికి వెళ్తానంటే ఎందుకు గను అంత దూరం వెళ్తావు, గంగాయమునలు ఇక్కడే ఉన్నాయి అని తన రెండు కాళ్ళు బొటన వేళ్ళ నుంచి గంగాయమునలు ప్రవహింపచేసి గురుచరిత్రలో శ్రీగురుడు చెప్పిన మాటలకి అక్షరాల తర్వాత ఇక్కడ చూపించారు. తర్వాత మళ్ళీ మనం 28వ అధ్యాయం గురుచరిత్రలోకి వెళదాం. భార్య పిల్లల బాధ్యతలను పూర్తి చేయకుండా సన్యాసం స్వీకరించరాదు అన్నాడు శ్రీగురుడు. ఎవరైనా సన్యాసం స్వీకరించాలంటే భార్యాపిల్లల అనుమతి తీసుకున్న తర్వాతే సన్యాసం స్వీకరించాలని క్లియర్గా చెప్పాడు. ఇదే మాట 43, 44వ అధ్యాయంలో సాయినాథుని జీవిత చరిత్రలో మనకి ఆ మాటలు వినిపిస్తాయి. ఎవరు? శ్రీ సాయి బాపూసాబ్ జోగ్తో అంటాడు. బాపూసాబ్ జోగు పీడబ్ల్యూడీ సూపర్వైజరు, 1908 ప్రాంతంలో రిటైర్ అయ్యి షిరిడీకి వచ్చినప్పుడు బాబా సేవ చేసుకుంటూ అడుగుతాడు, బాబా నాకు సన్యాసాన్ని ఇయ్యి, నేను సన్యాసం స్వీకరించి నీతో పాటు నీ భక్తుల సేవ చేసుకుంటానన్నప్పుడు అప్పుడు బాబా అంటాడు, ఇంకా నీ భార్య సంగతి ఏమిటి, కొద్ది రోజులు ఆగు, ఆ టైము రాబోతోంది, నీకు సన్యాసాన్ని ప్రసాదిస్తానంటాడు. ఈ మాట అన్న తర్వాత 6 తర్వాత బాపూసాబ్ జోగ్ భార్య కాలం చేసింది. తర్వాత బాబా ఆ బాపూసాబ్ జోగ్కి సన్యాసాన్ని ఇచ్చాడు. అంటే భార్య పిల్లలు ఉండగా సన్యాసానికి స్వీకరించరాదు, నీ కుటుంబ బరువు బాధ్యతలు ఆఖరి క్షరం వరకు నెరవేరుస్తూ ఉండాలని చెప్పడానికి బాబా ఈ విధంగా బాపూసాబ్ జోగ్ యొక్క చరిత్ర ద్వారా మనకి తెలియజేశారు. తర్వాత గురుచరిత్ర 30వ అధ్యాయంలో శ్రీగురిని దర్శనంతో దీనులు శ్రీమంతులు అవుతూ ఉండేవారు, బీదవాళ్ళు గొప్పవాళ్ళుగా అవుతూ ఉండేవారు, గొడ్రాలకు పుత్రవతిరి అవుతూ ఉండేవారు, కుష్ఠరోగులకి రోగం నివృత్తి అవుతూ ఉండే విషయాన్ని మనకి చెప్పబడింది శ్రీగురిని దర్శనంతోనే.
గురుచరిత్రలో. మరి మనందరికీ తెలుసు సాయినాథుని ఆశీర్వచనాలతో భిక్షాధికారులు కూడా లక్షాధికారులు అయినటువంటి సంఘటన గణపతిరావు బొడాస్ సంఘటన చరిత్ర మనం చదివినప్పుడు తెలుస్తుంది. సంతానం లేని వారికి ఎంతోమందికి సంతానం ప్రసాదించాడు బాబా అన్న విషయం నేను ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు, మనందరికీ తెలిసినదే. తర్వాత కుష్ఠరోగి బాగోజీ సింధీ యొక్క ఆ కర్మ పరిపక్వం అయిన తర్వాత ఆ రోగాన్ని నివృత్తి చేయించి తనతో పాటే ద్వారకామాయిలో ఉండనిచ్చాడు బాబా. తర్వాత 37వ అధ్యాయం గురుచరిత్ర, చాలా అక్కడ ఏమనుందంటే గురుచరిత్రలో తల్లిదండ్రులను చంపినవాడు కుక్క మాంసము తిన్నవాడైనా భోజనం వేళ ఇంటికి వచ్చి భోజనం ఇంటికి నీ ఇంటికి వస్తే వాళ్ళకి నువ్వు భోజనం పెట్టాలి. చూడండి తల్లిదండ్రులు చంపినవాడు ఎంత నికృష్టుడు, తన ఇంటిని తన యజమానిని కాపాడుకుంటున్నటువంటి కుక్క ఎంత విశ్వాసపాత్రమైన కుక్క, అటువంటి కుక్కను చంపి దాని మాంసం తింటే వాడెంత నికృష్టుడు. అటువంటి నికృష్టులు కూడా మధ్యాహ్నం 12 గంటల వేళ నీ ఇంటికి వచ్చి ఆకలి వేస్తోంది అన్నం పెట్టమన్నప్పుడు వాడు చేసిన పాపాల సంగతి నీకు అనవసరం, వారికి అన్నం పెట్టమని 37వ అధ్యాయం గురుచరిత్రలో చెప్పబడింది. మరి సాయినాథుల వారు కూడా తన జీవిత చరిత్ర 38వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు వేళలో ఆకలితో ఉన్న ఏ వ్యక్తి అయినా జంతువైనా నీ ఇంటి గుమ్మాన్ ముందు నిలబడితే వారికి అన్నం పెట్టు అని చాలా క్లియర్గా 38వ అధ్యాయంలో సాయినాథుల వారు చెప్పారు. మళ్ళీ గురుచరిత్ర 38వ అధ్యాయంకు వెళదాం. గురుచరిత్రలో భాస్కరుడు అనే బ్రాహ్మణుడు ఇంట ఇద్దరు వ్యక్తులకు సరిపడ్డ భోజనం ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుడి కోరిక ఏమిటంటే ఆ ఊరిలో ఉన్నటువంటి 4,000 మందికి భోజనం సంతర్పణ చేయాలి, అన్నదానం చేయాలని కోరికతో ఉన్నప్పుడు శ్రీ గురుడు ఏం చేశారంటే నీ కోరిక నెరవేరుతుంది అని స్వయంగా ఆ ఇంటికి వచ్చి ఆ ఇద్దరి వ్యక్తులకు తయారు చేసినటువంటి పిండి వంటలు మీద తన కమండలంలోని నీరు జల్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి 4,000 మందికి అన్నదానం చేయించగలిగాడు శ్రీగురుడు. శ్రీగురుడు యొక్క కమండలంలో నీరు జల్లితే ఇద్దరు మనుషులకు సరిపడ్డ భోజనం 4,000 మందికి సరిపడింది. ఇటువంటి చమత్కారం ఎక్కడైనా సాయినాథులు వారు చేశారా అని నేను ఆలోచిస్తూ సాయి సచ్చరిత్ర చదువుతుంటే 35వ అధ్యాయంలో బాలాజీ పాటిల్ నవాస్కర్ సంవత్సరికన్నాడు ఆ కోడలు అత్తగారు 100 మందిని భోజనానికి పిలిచారు. పిలిచింది 100 మందిని, భోజనానికి వచ్చింది 300 మంది. అప్పుడు బాబా యొక్క ద్వారకామాయ నుండి తెచ్చినటువంటి ఊదీని ఆ పదార్థాల మీద జల్లి ఆ పదార్థాల మీద బట్ట కప్పి ఆ వచ్చిన 300 మందికి భోజనం పెట్టిన తర్వాత కూడా ఇంకా కొన్ని పిండి వంటలు మిగిలిపోయాయి అనే సంఘటన నేను ఈ విధంగా మీకు గుర్తు చేస్తున్నాను. మళ్ళీ గురుచరిత్ర 48వ అధ్యాయం. శ్రీగురుడు శూద్రుల పొలానికి వెళ్ళి ఆ రైతును ఆశీర్వదించి మంచి పంటను అనుగ్రహించారు. శ్రీగురుడు అగ్రవర్ణంలో పుట్టిన బ్రాహ్మణుడు ఒక శూద్రుడి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అతని పంట పొలానికి వెళ్ళి అతని కష్టంలో ఉంటే అతనికి మంచి పంటని ప్రసాదించినటువంటి ఆ సంఘటన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అంటే భగవంతునికి దృష్టిలో కులము మతము ఈ పట్టింపులు లేవు, అందరూ సమానమే. ఇదే విషయాన్ని సాయినాథుల వారి జీవిత చరిత్రలో మనకి ఎక్కడ కనిపిస్తుందంటే సాయి దర్బారుకు అనేక మంది వచ్చేవారు, అందులో మాదిగవారు కూడా వచ్చి వారు ఆ రోజు తయారు చేసిన చెప్పులని శ్రీ సాయినాథుల వారికి కానుకగా ఇచ్చినప్పుడు సాయి ప్రేమతో వారిచ్చినటువంటి కానుకని స్వీకరించారు. ఆ విధంగా ఆయనకి ఆనాడు 2 జతల చెప్పులు వచ్చాయి. వాటిని ధరించిన తర్వాత ఇప్పటికీ ఆ 2 జతల చెప్పుల్లో 1 జత పాదుకలు షిరిడీ సంస్థానంలో ఉంది, ఇంకొక జత మహిళాపతి మనవడు అశోక్ మార్తాండ ఇంట్లో ఉంది. నా అదృష్టం ఏమిటంటే ఆ 2 జతల్లోంచి 1 జత చెప్పులు 1996లో నా ఇంటికి వచ్చి సాయినాథులు వారు ఆ పాదుకల రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదించడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇంతవరకు మీ ముందు గురుచరిత్ర, సాయినాథుని జీవిత చరిత్రలోని సామీప్యాన్ని చూపించాను. దత్తావతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు, నరసింహ సరస్వతి, శ్రీ సాయిబాబా వీరందరూ చెప్పింది ఒకటే, చేసింది ఒకటే. ఏ అవతారమైనా భగవంతుడు తన భక్తుల్ని రక్షించడానికి ఎన్నో అవతారాలు ఎత్తుతారు. ఆ అవతారాల్లో దత్తావతారంలో ఒక అవతారమైన శ్రీ షిరిడీ సాయిబాబా గురించి ఈ రోజున మనం మాట్లాడుకున్నాం. మీరందరూ నాతో కలిసి ఒక్కసారి సాయినాథుల వారికి జై జై పలుకుదాం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ.